சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம், 43வ ஸ்லோகம். शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्य पलायनं दानमीश्वर भावश्च சாத்ரம் கர்ம ஸ்வபாவஜம். మన సమాజంలో నాలుగు వర్ణాల గురించి అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. దాన్ని కుల వ్యవస్థ గురించి, వర్గ పోరాటాలు, కుల పోరాటాలు ఇవన్నిటికీ కారణం మనలో ఉన్నటువంటి అజ్ఞానం కారణం. కులమతాలు, వర్గాలు ఇవన్నీ కూడా మనం సరిగా అర్థం చేసుకుంటే ఇటువంటి పోరాటాలు తగులు ఉండవు సమాజంలో. వీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏమి చెప్పబడింది శాస్త్రంలో, ఎలా వచ్చిన ఈ వర్ణాలు అని ఎప్పుడైనా ఆలోచించామా? మనం కొట్లాడుకుంటున్నారే కానీ అసలు ఈ వర్ణాలు ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, విచారణ చేస్తే సమాధానం దొరుకుతుంది. మనం విచారణ చేయకుండా, సమాధానం కోసం ప్రయత్నం చేయకుండా మనసులో అనేకమైనటువంటి అపోహలతో భేదం చూస్తూ ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి, ఒక కులానికి ఒక మరొక కులానికి, మనం మరింత అధఃపాతాళానికి వెళ్ళిపోతున్నాం. కనుక సమాజంలో శాంతి నెలకొనాలి అంటే ఒక సరి అయినటువంటి అవగాహన కావాలి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి, ఈ కులాలు ఎలా వచ్చినాయి అంటే దానికి కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో చెప్పారు. ఆ వర్ణాలన్నీ కూడా, 4 వర్ణాలు కూడా నా చేతనే సృష్టింపబడినాయి అన్నారు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పారు. ఎలా చెప్పారు అంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి నేను వాళ్ళకి ఆ పేరు ఇచ్చానన్నారు. వారి స్వభావాన్ని బట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరినీ 4 భాగాలుగా విభజించారు ఆయన కృష్ణ పరమాత్మ. భారతదేశంలోనే కాదు, ప్రపంచం అంతటా మానవులందరిలో 4 రకాలుగా విభాగాలు ఉన్నాయి అన్నారు. ఈ గుణం ఉంటే వీళ్ళు బ్రాహ్మణులని, ఈ గుణం ఉంటే వాళ్ళు క్షత్రియులని, ఈ గుణం ఉంటే వాళ్ళు వైశ్యులని, ఈ గుణం ప్రధానంగా ఉంటే వాళ్ళు శూద్రులని 4 పేర్లు పెట్టారు. ఎక్కువ తక్కువ అని కాదు, అక్కడ పేరు వాళ్ళకి పేరు పెట్టారు అంతే. మనం కూడా పేర్లు పెట్టుకుంటామా లేదా? ఆఫీస్లో కూడా ఒక వ్యక్తికి సూపర్వైజర్ అని, క్లర్క్ అని పేర్లు పెడితేనే కదా వాళ్ళ పనులు జరుగుతాయి. ఎవరికి పోర్ట్ఫోలియో ఇవ్వకుండా అందరూ ఒకటే ఆఫీసులో అంటే పనులు జరుగుతాయా చెప్పండి? బ్యాంకులో కూడా క్యాషియర్ అంటాం, మేనేజర్ అంటాం, క్లార్క్ అంటాం, అటెండర్ అంటాం, అందరూ మనుషులే కదండి. ఎందుకండి ఈ భేదం? ఇదంతా అన్యాయం కదా అని అంటున్నారా? అనడం లేదు కదా. ఇంకా పోస్ట్ ఇస్తేనే పని సక్రమంగా జరుగుతుందని చెప్పి అందరికీ తెలుసు. అదేవిధంగా మనుషులందరూ మానవులే అయినప్పటికీ, దైవస్వరూపులే అయినప్పటికీ కూడా వారి వారి ఆఫీసులో డిగ్రీలను బట్టే కదా వాళ్ళు పోస్ట్ ఇది ఇస్తున్నారు, పోస్ట్ శాలరీ కూడా అటెండర్కి మేనేజర్కి ఒకే శాలరీ ఇవ్వండి, మానవులే కదా అంతా, ఆత్మస్వరూపమే కదా అని అంటారా చెప్పండి. మేనేజర్ ఎంతో కష్టపడి చదివి పరీక్షలన్నీ రాసి ఇచ్చాడు. ఈ అటెండర్ ఎంత క్వాలిఫికేషన్ ఉంది, మేనేజర్కి ఎంత క్వాలిఫికేషన్ ఉంది? మేనేజర్ చేసే పని అటెండర్ చేయలేడు కదా, అటెండర్ చేసే పని మేనేజర్ కూడా చేయలేడు, ఎందుకంటే వీడు బరువులు మోస్తాడు. అటెండర్ ఆయన ఏం చేస్తాడు, మేనేజర్ ఆయన మొయ్యాలి అటెండర్ కదా. కనుక పనిని బట్టి వారి అర్హతను బట్టి గుణాన్ని బట్టి దాన్ని గుణం అన్నారు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఏమిటి, గుణం. ఇప్పుడు మనకు డిగ్రీలు కాదు, ఇక్కడ మనం చదివేది ఏమిటి, ఇక్కడ గుణం గురించి. ఈ గుణం ఉంటే వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లు, ఈ గుణం ఉంటే వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్ ఉన్నట్లు. అంతేకాదు ఈ గుణం ఉన్న వాళ్ళకి నేను ఈ ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసులో వాళ్ళలాగా ఎవరు చెప్పలే భగవంతుడు. ఈ గుణం ఉన్న వాళ్ళు ఈ పనిని ఇష్టపడతారు అన్నాడు భగవాను. ఈ గుణం ఉన్న వాళ్ళకి నేను ఈ పని చేయమని చెప్పి కమాండ్ చేస్తున్నానని చెప్పలే. పై నుంచి ఆర్డర్ వచ్చిందండి, ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఈ ఉద్యోగం ఇవ్వమన్నారు, ఈ పోస్ట్ ఇవ్వమన్నారని చెప్పి ఎక్కడా చెప్పలేదు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఈ గుణం గనక ఉంటే, అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటే, వాళ్ళు సత్వగుణ ప్రధాన సర్టిఫికేట్ అన్నమాట వాళ్ళకి, అది క్వాలిఫికేషన్ వాళ్ళకి. మానవుల్లో ఎవరికైతే సత్వగుణం ప్రధానంగా ఉంటుందో, రజోగుణం రెండవ లెవెల్లో ఉంటుందో, తమో గుణం మూడో స్టెప్లో ఉంటుందో, వాళ్ళనే సత్వ రజస్తమో గుణ ప్రధానులు అన్నాం. అటువంటి వాళ్ళు ఈ పని చేయడానికి ఇష్టపడతారు, ఈ కర్మ చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళకి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ కర్మని ఇష్టపడతారు. వాళ్ళకి నేను బ్రాహ్మణులని పేరు పెడుతున్నాను అన్నాడు. పేరు పెట్టారు అంతే. అంతేకాకుండా బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్నారు, బ్రాహ్మణులందరూ నా ముఖంతో సమానం అన్నాడు. తర్వాత రజోగుణం ప్రధానంగా ఉన్నవాళ్ళు, సత్వగుణం రెండవ మెట్టులో ఉండి, తమో గుణం మూడవ మెట్టులో ఉన్న వాళ్ళందరినీ ఏ పని చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు అంటే, నాయకత్వాని కోసం ఇష్టపడతారు, పరిపాలించడం ఇష్టపడతారు. వాళ్ళకి శౌర్యం, తేజస్సు ఇవన్నీ ఉంటాయి, బలం, పరాక్రమం అన్నీ ఉంటాయి ఆ గుణం ఉన్న వాళ్ళకి. ఆ గుణం ఉన్న వాళ్ళకి పోయి నేను నీకు వేరే పని ఇస్తానరా అంటే చేస్తాడా? ఆ గుణం ఉన్నవాడు ఏ పని ఇష్టపడతాడు, రాజ్యాన్ని ఇష్టపడతాడు, పరిపాలించడాన్ని ఇష్టపడతాడు, నాయకత్వాన్ని ఇష్టపడతాడు. కనుక వాళ్ళందరికీ నేను క్షత్రియులని పేరు పెడుతున్నాను అన్నాడు. ఆయన ఏం చేశాడు పాపం, ఆయన మాత్రం పేరు మాత్రం పెట్టాడు, క్షత్రియుడని పేరు పెట్టారు. అట్లాగే వైశ్యులకి వ్యాపారం చేయాలని, బిజినెస్ చేయాలని ఉన్న వాళ్ళకి, ఇట్లా చేయాలన్న వాళ్ళకి వాళ్ళకి వైశ్యులని పేరు పెట్టాడు. వాళ్ళకి ఏం గుణం అంటే, రజోగుణం ప్రధానంగా ఉంటుంది, రెండవ మెట్లో తమో గుణం ఉంటుంది, మూడవ మెట్లో సత్వగుణం ఉంటుంది, అందువల్ల వాళ్ళకి వైశ్యులని పేరు పెట్టాను అన్నారు. కాబట్టి వైశ్యులు అమెరికాలో కూడా ఉన్నారు, అర్థం చేసుకోండి. అమెరికాలో కూడా వైశ్యులు ఉన్నారు, అమెరికాలో బ్రాహ్మణులు ఉన్నారు, ఆస్ట్రేలియాలోనూ బ్రాహ్మణులు ఉన్నారు. ఇది అర్థం చేసుకుంటే అసలు ప్రపంచంలో ఎంత శాంతి నెలకొంటుందంటే చెప్పడానికి లేదు. తర్వాత శూద్రులు అంటే ఎవరంటే, తమో గుణం ప్రధానంగా ఉంటుందన్నారు. రజోగుణం రెండో మెట్టులో ఉండి, తమ సత్వగుణం మూడో మెట్టులో ఉంటే వాళ్ళందరినీ శూద్రులు అన్నాను. వాడు ఏ పనిని ఇష్టపడతాడంటే ఎవరైనా చెప్తేనే చేస్తాడు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. ఏ అదొకటి మనకి నాలుగో చాప్టర్ని చాతుర్వర్ణ్యం మనకు గుర్తు చేస్తున్నారు. నేను గుర్తు చేసుకుంటున్నాను, మీకు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ చాప్టర్ అయిపోతే దొరకదు ఈ విషయం కదా, అందుకని చెప్తున్నాను. కనుక బ్రాహ్మణులు అంటే ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు బ్రాహ్మణులని పెట్టుకోకూడదు మనసులో. సత్వగుణ ప్రధానులైనటువంటి బ్రాహ్మణులనే పేరు ఇవ్వబడినటువంటి మనుషులు అని చెప్పుకోవాలి. సత్వగుణ ప్రధానులైనటువంటి బ్రాహ్మణులనే పేరు ఇవ్వబడినటువంటి మనుషులు ఏ పనిని చేయడానికి ఇష్టపడతారు అంటే, పఠనం పాఠనం, చదవడం చదివించడం, యజనం యాజనం, యజ్ఞాలు పూజలు హోమాలు చేయడం, ఏదో ఒక పూజ ఇట్లాంటి మంత్రాలు చదవడం, అవి చెప్పించడం నేర్పించడం, యజనం యాజనం అన్నారు. దానం పరిగ్రహం, దానం చేయడం, దానం తీసుకోవడం, ఇది బ్రాహ్మణులు చేసేటటువంటి పని. ఇష్టపడతాడు సత్వగుణం ఉన్నవాడు. ప్రకాశం అంటే జ్ఞానం వాడికి ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, చదువుకోవాలి, తెలుసుకోవాలి, పొందాలని చెప్పి జ్ఞానం పొందాలనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ బ్రాహ్మణులే, గుణబ్రాహ్మణులు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. ఇది చెప్పిన తర్వాత వైశ్యుల గురించి, క్షత్రియుల గురించి చెప్తున్నారు 43వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ. బాహూ రాజన్యకృతః, నా యొక్క భుజాలు క్షత్రియులతో సమానం అన్నాడు. క్షత్రియులు నా భుజాలతో సమానం అన్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ అంటే సూక్తంలో, పురుష సూక్తంలో బాహూ రాజన్యకృతః అన్నారు. ఏమిట శ్లోకం? శౌర్యం తేజ ధృతి దాక్ష్యం యుద్ధే చ అపలాయనం. ధైర్యం ఉంటుంది వీళ్ళకి, శౌర్య పరాక్రమాలు ఉంటాయి, శూరత్వం ఉంటుంది, బలం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. రజోగుణం కదా, ఎప్పుడు ఏదో పని చెయ్యాలని చూస్తుంటాడు. అందరికి వాళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళకి సహాయం చేయాలి, స్వార్థం లేకుండా అందరికీ సహాయం చేయాలనేటువంటి కోరిక అనమాట. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, ఏంటరా ప్రాబ్లం నీకు, చెప్పు చెప్పు అంటాడు. అది ప్రాబ్లం సాల్వ్ చేయడంలో తృప్తి వాడికి, ఆనందం. అట్లా చేస్తూ ఉంటాడనమాట. శౌర్యం ధృతి అన్నారు, అంటే పట్టుదల. ఏదైనా అనుకున్నాడంటే చేసి తీరతాడు, అదే విల్ పవర్ అంటారు, ధృతి అన్నారు. తేజ అంటే తేజస్సు, మనసులో మంచి శక్తి ఉంటుందన్నమాట, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. బ్రాహ్మణు అంటే ఉప్పు అంటే ఊది పుట్టి గిదపడతాడు, క్షత్రియుడు అంటే బలంగా ఉంటాడనమాట. ఎందుకంటే పరాక్రమం కదా, చేసి 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 యుద్ధం చేసి, యుద్ధం అంటే చిన్న యుద్ధాలు కావచ్చు, పెద్ద యుద్ధాలు కావచ్చు, అవన్నీ చేసేటప్పుడు ధైర్యం ఉంటుంది మనిషికి. అందుకని చాణక్యుడు బ్రాహ్మణుడు, చంద్రగుప్తుడు క్షత్రియుడు, సమర్థ రామదాసు బ్రాహ్మణుడు, శివాజీ క్షత్రియుడు. బ్రాహ్మణులందరూ రాజులు నడిపించారు. వశిష్ఠుడు బ్రాహ్మణుడు, రాములవారు క్షత్రియుడు. అందుకని బ్రాహ్మణుల మేధశక్తితో, క్షత్రియుల బలశక్తితో, బలం శక్తిని ఉపయోగించి సమాజాన్ని రక్షించేవాళ్ళు. అలాంటి అవగాహన ఉండేది మనుషుల్లో. అందుకని ఎవరిని ఎవరిని తక్కువగా చూడాలి ఎప్పుడు కూడా. మనకు బుద్ధి తక్కువైపోయి రాన్ 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 అట్లా గ్యాప్ వచ్చేసింది, జనరేషన్ గ్యాప్. అంతేకాదు యుద్ధే అపలాయనం, యుద్ధం అంటే కష్టమైనటువంటి సమయాలు వచ్చినప్పుడు, క్రైసిస్ ఉన్నప్పుడు, యుద్ధం లాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా, యుద్ధం కానీ యుద్ధానికి సమానంగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా వెన్ను చూపు చూపడు, వెనుకంజ వెయ్యడు. అందుకని ఖడ్గ తిక్కనని ఒక ఆయన ఉండేవాడు ఆంధ్రాలో, మీకు తెలుసో తెలియదో, మాకు అది తెలుసు కదా. యుద్ధానికి వెళితే యుద్ధంలో ఆయనకి యుద్ధం చేయలేక ఇంటికి వచ్చాడు, భార్య గుర్తుకొచ్చింది. ఇంటికి వస్తే ఆయన తల్లి కూడా ఉంది ఇంట్లో, భార్య ఉంది. ఏమిటి, యుద్ధం నుంచి తిరిగి వచ్చేసాడు, యుద్ధంలో పోరు చేయకుండా, యుద్ధం చేయకుండా అంటే ఏ సమాధానం చెప్పాలి ఆయన. అప్పుడు ఏం చేశారు తెలుసా, వాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు, భార్యను తల్లి, స్నానానికి పెడితే పసుపు గాజులు ఇవన్నీ పెట్టారు, చీర పెట్టారు, అక్కడ వేశారు. అది చూసి ఆశ్చర్యపోయినాడు, ఇదేమిటి ఇట్లాంటివి వేశారని. తర్వాత అడిగాడు, ఏమిటి ఇట్లా అంటే, యుద్ధంలో వెనక్కి తిరిగి వచ్చిన వాడు స్త్రీతో సమానం, పురుషుడు ఎట్లా అవుతాడు, యుద్ధంలో నుంచి తిరిగి వచ్చావు కనుక ఇక మీరు స్త్రీతోనే సమానం కనుక గాజులు పశువు ఇవన్నీ పెట్టాం, చీర పెట్టామంట. అంతగా భార్య తల్లి వాడని అట్లా ప్రోత్సహించేవాళ్ళు యుద్ధంలో. అంటే యుద్ధంలో నుంచి క్షత్రియుడైన వాడు యుద్ధంలో నుంచి పరిగెత్తి రాకూడదు. ఇది ఒక ఉదాహరణ. ఇంకా చాలా ఉదాహరణలు ఇట్లా, ఇంకా రాజస్థాన్లో అయితే చాలామంది వాళ్ళ భర్తల్ని తిలకం దిద్ది పంపించేవాళ్ళు. వెనక్కి తిరిగి వస్తే భర్త యుద్ధానికి వెళ్ళాడు, పెళ్ళి అయిన మరుసటి రోజే యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో భార్య జ్ఞాపకం వస్తున్నది. భార్య జ్ఞాపకం వస్తే ఒక చీటీ రాసి పంపించాడు భార్యకి సోల్జర్ చేత. ప్రతిసారి ఏదో ఒక లెటర్ వస్తూనే ఉన్నది, మెసేజ్ వస్తూనే ఉన్నది ఆవిడకి. ఆవిడకి అనుమానం వచ్చింది, ఈయన యుద్ధం చేసేటట్లుగా లేడు, మరి కొత్త మోజు కదా, భార్యని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు. అందుకని ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తున్నా, నువ్వే గుర్తుకొస్తున్నా అంటే నేనే గుర్తుకొస్తే ఆయన యుద్ధం ఏం చేస్తాడు, యుద్ధం యుద్ధ భూమిలో. అందుకని ఏం చేస్తుంది తెలుసా ఆవిడ, ఇది కథ కాదు, జరిగింది. తలను అట్లాగే నరికి పళ్ళెంలో పెట్టి యుద్ధభూమికి పంపించింది అదే సైనికుడితో. తలను చూశాడు భర్త, అంతే. ఎంత ఏమిటి, ప్రాణాలు పోలే, యుద్ధం మొదలుపెట్టాడు. రాసి పంపించింది, నేను భార్య ఈ శరీరం అనేటువంటిది అశాశ్వతం, మీ కీర్తి శాశ్వతం, నా వలన మీ కీర్తి నశించకూడదు, మీ కీర్తి ఎప్పుడూ ఉండాలంటే అజరామరంగా మీకు ఇదే బహుమతి అని చెప్పి తలని నరికి పంపించింది. ఏ స్త్రీ పంపిస్తుందండి? అందుకే రాజపుత్ర స్త్రీలు చాలా గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. అపలాయనం అన్నారు. అందుకని ప్రతి పురుషుడి యొక్క విజయం వెనక స్త్రీ ఉంటుంది అనడానికి వందల ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు రోజుల్లో కాదు, ఎంత జీతం తీసుకొస్తావు, ఇంట్లో సంపాదిస్తున్నావు, రెండు చేతులతో సంపాదిస్తున్నావా, నాలుగు చేతులతో సంపాదిస్తున్నావా అని అడిగేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. భర్తని రా సీతాదేవి మాత్రం ఏం చేసింది, ద్రౌపది ఏం చేసింది? అది భర్త యొక్క శ్రేయస్సు ఎందులో ఉన్నదనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళ సుఖం కోసం ఎప్పుడు పాకులాడలేదు. అది అపలాయనం అంటే వాళ్ళు క్షత్రియులు. దానం, వీళ్ళు దానం ఇవ్వాలి కానీ పరిగ్రహం చేయకూడదు. బ్రాహ్మణులైతే తీసుకోవచ్చు, దానం ఇవ్వాలి, దానం తీసుకోవచ్చు, బ్రాహ్మణులకు మాత్రమే పరిమితం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా సంపాదించరు క్షత్రియుల్లాగా. బ్రాహ్మణులకి ఏంటంటే చాలా నిరాడంబరమైన జీవితం, అందుకని దానం ఇవ్వాల్సిన కంపల్సరీ లేదు. తీసుకోవచ్చు, దానం ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. కానీ క్షత్రియుడు దానం తీసుకోకూడదు, అది దోషం శాస్త్రం ప్రకారం. క్షత్రియుడు దానం ఇవ్వాలి. దానం ఈశ్వర భావం. ఈశ్వర భావం అంటే ఆ ఈశ్వరుడికి ఎంత ఐశ్వర్యం ఉంటుందో, ఎంత శక్తి ఉంటుందో, ఈశ్వరుని ఎలాగైతే దేవుడుగా చూస్తారో అందరూ, అదేవిధంగా రాజుని దేవుడిగా చూస్తారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు. అది ఐశ్వర్యం అంటారు దాన్ని, ఈశ్వర భావం. ఇది క్షాత్రం కర్మ అన్నారు. క్షాత్రం కర్మ అంటే క్షత్రుడి యొక్క గుణం తగినట్లుగా ఉండేటటువంటి కర్మ అని అర్థం. దానం చేయడం క్షత్రుడి ధర్మం, కర్మ. యుద్ధంలో పరిగెత్తకుండా పోవడం క్షత్రుడి యొక్క కర్మ. తేజస్సుతో పరాక్రమంతో ఉండడం క్షత్రియుడి కర్మ, అతని యొక్క విధి. దేని వలన అంటే ఆయన యొక్క స్వభావం అది, గుణం అది. అందుకని ఇక్కడ బ్రాహ్మణ వృత్తి గురించి చెప్పారు, తర్వాత క్షత్రియ వృత్తి అన్నారు. అది ఇదేమిటంటే క్రియాశక్తి. బ్రాహ్మణులేమో జ్ఞానశక్తి, ఇది క్రియాశక్తి. తర్వాత శ్లోకం ఇంతవరకు చూసాం, ఇది స్వభావజం అన్నారు. చూడండి, అది ముఖ్యం అక్కడ. ఒరే నువ్వు ఈ పని చేయరా ఆ పని చేయరా అని కాదు, వాడి నేచర్ అట్లా ఉంది, అలా చెయ్యాలి. అందుకని విశ్వామిత్రుడు క్షత్రియుడైనప్పటికీ కూడా బ్రాహ్మణుడైనాడు, బ్రహ్మత్వాన్ని తీసుకున్నాడు. అదేవిధంగా ద్రోణుడు బ్రాహ్మణుడైనప్పటికీ కూడా క్షత్రియ కర్మ తీసుకున్నాడు. ఆయన స్వభావం అట్లాంటిది. శాస్త్రం ఏం చెప్తుందంటే, కర్మ అనేటువంటిది, వృత్తి అనేటువంటిది, మనం డబ్బు సంపాదించుకొని చేసేది వృత్తి, ప్రొఫెషన్. ప్రొఫెషన్ మూడు రకాలు. వంశపారంపర్యంగా వచ్చే ప్రొఫెషన్ వృత్తి, మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, మా ముత్తాత చేశాడు, అదే చేస్తున్నాడు, మంచిదే చెయ్యి అన్నారు. ఇంకా అందులోనే స్కిల్ ఎక్కువ ఉంటుంది కదా, నైపుణ్యం వస్తుంది. లేదంటావా, స్వభావం నీకు ఏది ఇష్టమో, ఏ కర్మ వృత్తి చేయడం ఇష్టమో అందులోకి వెళ్ళు. మూడవది రకం ఏంటంటే, ధనం ఎందులో బాగా సంపాదించవచ్చు అనేటువంటిది చూసి ప్రొఫెషన్లో చేరడం మూడవ రకం. వంశపారంపర్యంగా వచ్చే వృత్తి ఒకటైతే, నా స్వభావానికి ఏది ఇష్టమో అని ఇష్టపడి చేసే వృత్తి ఇంకొక రకం అయితే, ధనం ఎక్కడ బాగా వస్తుందని చెప్పి సంపాదించాలని చెప్పి చేసేటువంటి వృత్తి మరొకటి. ఈ మూడింటిలో ఏది మంచిది? ఈ మూడింటిలో ఏది మంచిదంటే స్వభావం ప్రకారం చేయడం మంచిది. అంటే మా తాత చేశాడు, ముత్తాత చేశాడని చెప్పి నువ్వు చెయ్యాలని ఏం లేదు అక్కడ. నీకు స్వభావానికి ప్రకారంగా నువ్వు చెయ్యి, అది మంచిది. లేదంటే వంశపారంపర్యంగా ఓకే, బట్ ధనం కోసం ఆశపడి, ధనం ఎందులో బాగా వస్తుంది అని చెప్పి ఆశపడి చెయ్యవాకు. ఉద్యోగం అని చెప్పేవాళ్ళు. అప్పుడు అసలు విషయం ఏమిటంటే, స్వభావం, వంశపారంపర్యం అవన్నీ కోయిన్సైడ్గా జరిగేవి ఆ రోజుల్లో. స్వభావము మన యొక్క వంశపారంపర్యంగా వచ్చేది ఒకే రకంగా ఉండేది, మార్పు ఉండేది కాదు అంతగా. అందువల్ల కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు, అందరూ వంశపారంపర్యంగా వాళ్ళ స్వభావం ప్రకారం చెయ్యండి అని చెప్పి వంశపారంపర్యంగానని చెప్పారు, ఒక పక్క స్వభావం అని చెప్పారు. ఇదేమిటండి, వంశపారంపర్యం అయితే స్వభావం కాదు, స్వభావం అయితే వంశపారంపర్యం కాదు అనే సందేహం వస్తుంది మనకు. ఆ రోజుల్లో ఒకే విధంగా ఉండేది, వాళ్ళ స్వభావం కూడా అదే విధంగా ఉండేది, వాళ్ళ వృత్తికి సంబంధించినట్లుగా ఉండేది. అమ్మా నాన్నలకి గౌరవం ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పాటించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఉంటారు, నా టేస్ట్ వేరు నీ టేస్ట్ వేరు అంటారు పిల్లలు. ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అంటాడు, నా టేస్ట్ వేరు నీ టేస్ట్ వేరు అంటాడు. అందుకని అనేక వృత్తులు కాలంలో గర్భంలో కలిసిపోయినాయి. ఇప్పుడు అనేక వృత్తులు అక్కడ అన్నీ మ్యూజియంలో మిగులున్నాయి. వాళ్ళు చూపిస్తారు, ఆ రోజుల్లో వాళ్ళు ఇలా చేసేవాళ్ళు, ఈ రోజు శిల్పకళ అట్లా ఉండేది, ఇట్లా అల్లేవాళ్ళు, ఇటువంటి రంగులు వేసేవాళ్ళు, ఇట్లాంటి ఈ పింగాణి పాత్రలు చూడండి, ఒక టైప్ ఆఫ్ పింగాణి పాత్రలు, అవి చేయడానికి ఒక జనరేషన్, అట్లా వంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట, గ్రూప్ ఆఫ్ పీపుల్. ఎన్ని వృత్తులు అంటే ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నాడో అన్ని రకాల వృత్తులు ఉన్నాయి. అవన్నీ పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇవన్నీ ఒకటే, ఎక్కడికి రా అంటే సాఫ్ట్వేర్ అంటే. నాకు కుడి చేయి అంటే నేను బాగుంది చెప్పి కుడి చేయికి బలం ఇస్తూ ఉంటే శరీరం అంతా ఏమవుతుంది, బాహు రాజన్యకృత అన్నారు. ముఖం కూడా ఇంపార్టెంట్, చేతులు ఇంపార్టెంట్, కాళ్ళు ఇంపార్టెంటా కాదా, కాళ్ళు ఇంపార్టెంట్. వాళ్ళు వైశ్యులు అన్నారు. ఊరు తదస్య యద్వైశ్యః అన్నారు కృష్ణ భగవాన్ చెప్తాడు విష్ణువు. నా వైశ్యులు నా తొడలతో సమానం అన్నారు. ఎందుకు తొడలతో పోల్చారంటే కష్టించి పనిచేయాలి కదా, కాళ్ళు శక్తి ఉండాలి, కండరాల బలం ఉంటేనే కదా చేస్తాడు వ్యవసాయం. ఎప్పుడు కూర్చోవాలి, బిజినెస్ చేయాలి అంటే ఏం చేయాలి, కూర్చోవాలి, తిరగాలి, చాలా కష్టపడాలి. అందుకని కాళ్ళల్లో శక్తి కావాలి. అందుకని వాళ్ళు నా కాళ్ళతో సమానం ఉన్నారు. ఇప్పుడు తల మాత్రం ఏదంటే బ్రాహ్మణులు ముఖ్యం, తల ఉంటే చాలు, కాళ్ళు లేకపోతే ఏమవుతుంది, శరీరంలో ఎవరు ముఖ్యం అన్నారు. ఇట్లా పోట్లాడుకుంటా అని తెలిస్తే ఆయన అప్పుడే చెప్పాడు, బ్రాహ్మణో సింహమాసీత్ బాహూరాజన్యకృతః ఊరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత. నా కాళ్ళ నుంచి శూద్రులు పుట్టారు అంటే ఏంటి, కాళ్ళ నుంచి పుట్టారా ఏమిటి, నిజంగా కాళ్ళ నుంచి పుట్టారని చెప్పి అనుకోకూడదు. నా కాళ్ళ పాదాలతో సమానం. దేవునికి పూలు వేస్తే ఎక్కడ వేస్తాం, పాదం మీద వేస్తాం, తల మీద వేస్తామండి. బ్రాహ్మణుడు కదా, తల మీద వేద్దాం ఆయనకంటే దోషం అది, కాళ్ళ దగ్గర వెయ్యాలి. పాదం శూద్ర సమానం అన్నారు. అంతేకాని పాదాలు హీనంగా అని చెప్పి అంటామా, రెండు పాదాలు లేకపోతే మీరు క్లాసుకి వస్తారా చెప్పండి, ఎవరు ముఖ్యం ఇప్పుడు ఈ శరీరంలో, పాదాలు ముఖ్యమా, కాళ్ళు తొడలు ముఖ్యమా, భుజాలు ముఖ్యమా, ముఖం ముఖ్యమా, మీ శరీరంలో ఏది ముఖ్యం అంటే అన్నీ ముఖ్యమేనండి అంటారా లేదా. ఇది అన్నీ ముఖ్యమైనప్పుడు ఆయన చెప్పారు కదా పరమాత్ముడు, అవన్నీ మంచి విషయాలు చెవిలోకి ఎక్కవు. అన్నీ ఏవైతే మనకు క్షేమకరం కాదో, అనారోగ్యం, అవన్నీ చెవిలో పడతాయి. ఎంత చక్కగా చెప్పారు కృష్ణ భగవానుడు వైశ్యుల గురించి చెప్తున్నారు. తర్వాత రజోగుణం, తమోగుణం, సత్వగుణం. రజోగుణం తమోగుణం, రజోగుణం సత్వగుణం తమోగుణం. తర్వాత 44వ శ్లోకం ఆర్థిక శాఖ అన్నమాట. ఆర్థిక శాఖ కింద శాఖ ఏమైపోయింది, రక్షణ శాఖ. తెలుగులో చెప్పాలంటే రక్షణ విభాగం అన్నారు క్షత్రియులు. అదే మాని విద్యా విభాగం అన్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎవరు, బ్రాహ్మణులు. ఎడ్యుకేషన్ ముఖ్యమా, ప్రొటెక్షన్ ముఖ్యమా చెప్పండి, రెండు ముఖ్యమే కదా. ఇప్పుడు ఆర్థిక శాఖను గురించి చదువుతాం. ఆర్థిక శాఖ ఉంది ఇందులో, తర్వాత పరిచర్య సేవా విభాగం కూడా ఉంటుంది, రెండు వస్తాయి. కృషి గౌరక్ష వాణిజ్యం,
వైశ్యకర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం.
ఒక ప్రభుత్వం ఉన్నదంటే ఆ కంటికి కనపడదు కదా. ప్రభుత్వం అంటే గవర్నమెంట్ అంటే ఏదైనా కంటికి కనపడుతుందండి. గవర్నమెంట్ పనిచేస్తుందని మీకు ఎలా తెలుస్తుంది? ఈ దేశంలో గవర్నమెంట్ ఉంది, అది పనిచేస్తున్నది, ఈ ప్రభుత్వం అనేది ఎలా తెలుస్తుందంటే వాళ్ళ వాళ్ళ పనులను నిర్వర్తించడాన్ని బట్టి తెలుస్తుంది మనకు. ఎలా లా అండ్ ఆర్డర్ సరిగ్గా జరుగుతున్నదా లేదా దాన్ని బట్టి మనకు ప్రభుత్వం పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. అది కంటికి కనపడదు, ఇది పని చేసేది కంటికి కనపడుతుంది. అదేవిధంగా రాజులు వీళ్ళందరూ చేసే పని మనకు ఎలా తెలుస్తుంది ఉన్నాడా లేదా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను బట్టి తెలిసిపోతుంది మనకు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఆర్థిక శాఖ అంటే ఎకానమీ అంటారు చూసారా. ఇప్పుడు ప్రతిరోజు పేపర్లో షేర్ మార్కెట్ రెసిషన్ ఎట్లా ఉంది, ఏ బ్యాంక్ ఎక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది, రిలయన్స్ ఎస్టేట్ ఇవన్నీ అది చూసే పేపర్లు. పేపర్లో కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క పేజీ ఇష్టం కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేజీ ఇష్టం ఉన్నారు. అందరూ అన్నీ చూస్తారు, మనం అవి చూస్తామా చూడం కదా. మనకు ఒక రకమైన ఇష్టం, పాలిటిక్స్ ఇష్టం ఉన్నవాళ్ళు అవి చదువుతారు, ఇవి ఇష్టం ఉన్నవాళ్ళు ఎకనామిక్స్ ఇష్టం ఉన్నవాళ్ళు ఇవి చదువుతారు, క్రికెట్లు ఇష్టం ఉన్నవాడు పేపర్ తీయంగా వెనక పేజీకి వెళ్ళిపోతుంది. వాడికి పాలిటిక్స్ ఎట్లా ఉంటాయి, ఎవరు పరిపాలిస్తే ఏమిటి, ఎవరు ఎవరితో ఆడుతున్నారు, ఇవాళ ఎంత స్కోరు, ఇట్లా ఉంటుంది. రకరకాల మనుషులు రకరకాల రుచులు, లోకో భిన్న రుచి అన్నారు. లోకంలో అందరూ భిన్న రుచులు కలిగి ఉన్నారు, టేస్ట్ అంటారు. అన్నీ ఉండాల్సిందే, అన్నీ కావాలి మనిషికి. కృషి గౌ గౌరక్షణం వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. ఈ యొక్క రజోగుణం, తర్వాత తమోగుణం సత్వగుణం ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క కర్మ ఏమిటి అంటే వైశ్యకర్మ. వాళ్ళకి వైశ్యులని పెట్టారు కదా కదా, వైశ్యులని పేరు పెట్టాం. బ్రాహ్మణులకైతే ఇప్పుడు మిగిలిన పేర్లు అంటే శాస్త్రి, శర్మ, శర్మ అని అర్థం. క్షత్రియులకి వర్మ, వైశ్యులకి గుప్త, శూద్రులకి వాళ్ళకి ఏదో ఉంటుంది దాస అనే పేరు ఉంటుంది, పైన చివరిలో దాస అని వస్తుంది. అటువంటి పేర్లన్నీ ఉండేవి ఆ రోజుల్లో, పేర్లు పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళని వాళ్ళని వాళ్ళ యొక్క వృత్తిని గౌరవించుకునేవాళ్ళు. ఇప్పుడు పేరు పెట్టి శాస్త్రిని పెట్టుకోవడానికి నేను ఫార్వర్డ్ క్లాస్ అయిపోతాను, నాకు సీటు దొరకదంటాడు. వర్మ అని చెప్పుకోవాలంటే అందరూ నన్ను క్షత్రియుని అంటాడంటారు. గుప్త అని పెట్టుకోవడానికి భయపడతాడు. ఎందుకు భయపడాలి, నీ వృత్తిని నీ యొక్క పుట్టినటువంటి కులాన్ని జాతిని నువ్వు చక్కగా ఆనందంగా స్వీకరించవచ్చు, తప్పేం లేదు. అందులో నువ్వు నన్ను హీనంగా చూసుకోవాల్సిన పని లేదు కదా. ఏ వృత్తి కూడా దోషం లేదు, నీ మనస్సు సరిగ్గా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ప్రతి వృత్తిలో కష్టం ఉన్నాయి. బ్రాహ్మణుడికి నిజంగా మాట్లాడితే సౌకర్యాలు ఉండవు, ప్లెజర్ ఉండదు లైఫ్లో. ఎందుకంటే డబ్బులు ఉండవు కదా, బ్రాహ్మణుడు అంటే ఉండకూడదు ఆ రోజుల్లో. అందుకని ప్లెజర్ ఉండదు. ప్లెజర్ లేనప్పుడు ఏముంటుంది, బాధ ఉండదు, అకౌంట్ పెద్ద అకౌంట్ ఉండదు, ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. ధనము తక్కువ ఉంటుంది, ప్లెజర్ తక్కువగా ఉంటుంది, తర్వాత భయం ఉండదు బ్రాహ్మణుడికి. అదే క్షత్రియుడికైతే ఎంత ధనం, ఎంత కోటలు, ఎంత రాజ్యం, ఎంత అని అన్నీ ఉన్నాయి. ఏముంది మళ్ళీ, ఎవడొచ్చి ఎప్పుడు నిద్ర మీద పడతాడో తెలియదు. ఉండడం పెద్ద భవంతిలో ఉంటాడు కానీ ఎప్పుడు ఎవడొచ్చి పోట్లాడతాడో అని భయం, శత్రు వస్తాడేమో అని భయం. కాబట్టి ఏం ప్రయోజనం కనుక దేని, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు చూసారా మన వాళ్ళు, ఎంత చెట్టుకి అంత గాలి అన్నారు. అదేవిధంగా ఇప్పుడు వైశ్యుడు కృషి అంటే వ్యవసాయం, వ్యవసాయం ముఖ్యమా కాదంటే వాడు వ్యవసాయం చేయకపోతే మనకు అన్నం గింజలు రావు ముందు. కాబట్టి అందుకని ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఈ వ్యవసాయం చేసేవాళ్ళని కూడా ఎంత గౌరవించేవాళ్ళు. ఆ పాలేరుని వాళ్ళకి అన్నీ ఇచ్చేవాళ్ళు. వాడు ఉంటేనే మా జీవితాన్ని చెప్పి వాళ్ళకి తెలుసు ఆ రోజుల్లో. తర్వాత ఈ జమీందారులు రావడం, వీళ్ళందరికీ డబ్బులు ఎక్కువైపోయి ఈ అంత ఆధునికమైనటువంటి విద్య పెరిగేటప్పటికీ వాళ్ళని బానిసలు చేసేసారు. ఆ శూద్రుల్ని వైశ్యుల్ని అందరినీ బానిసలు అయిపోయినారు వాళ్ళు. ఆ క్షత్రియులే జమీందారులుగా మారారు. తర్వాత రకరకాలుగా మనుషులు స్వార్థం పెరిగినప్పుడు ఏమవుతుందంటే పతనం అయిపోతారు. అన్నిటికీ స్వార్థం కారణం. కనుక వ్యవసాయం, గోరక్షణం, గోవుని రక్షించడం. గోవుని రక్షిస్తేనే కదా పాలు దొరుకుతాయి, పాలు వస్తేనే కదా మనకు శక్తి వస్తుంది. క్షత్రుడికి ఎవరిస్తారు? వీళ్ళు గోవులు రక్షిస్తేనే క్షత్రుడికి పాలు దొరికేది, బ్రాహ్మణునికి పాలు దొరికేది. తర్వాత వాణిజ్యం ఉన్నారు, వ్యాపారం. వ్యాపారం ఎంత ముఖ్యం! వ్యాపారం లేకపోతే ఏముంది? ఆర్థికంగా దేశం పడిపోతే ఇంకా దేశం అవుట్ కదా. ఎకానమీ పడిపోయిందండి, పడిపోయిందంటాడు. డాలర్ పడిపోయిందంటాడు, రూపాయి పడిపోయిందంటాడు. రూపాయి పడిపోవడం అంటే కింద పడుతుంది. డాలర్ వాల్యూ పడిపోయింది, రూపాయి వాల్యూ పడిపోయింది అని అంటే ఎంత క్షోభం దేశంలో. అన్నం దొరకదు అందరికీ. అందరికీ అంటే మూడు నిత్యావసరాలకి ఇబ్బంది అయిపోతుంది. నీడ, ఆహారం, వస్త్రం, ఈ మూడే కష్టమైపోతే ఇంకా మనిషి ఆఫ్రికాలో అక్కడెక్కడో చూసారా ఎంతమంది చనిపోతున్నారు ఆహారం లేక? ఎన్ని జబ్బులు వస్తున్నాయో వాళ్ళకి. మనకు పొట్ట నిండుతూ ఉంటే తెలియడం లేదు. ఇక్కడ ఒక బ్రెడ్ ముక్క కోసం వాళ్ళు ఎంత ఎగబడుతున్నారు. ఆకలి ఉన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఎందుకంటే ఆర్థికంగా వాళ్ళు వెనకబడిపోయి ఉన్నారు. కనుక మనిషి అటు కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆహారం లేకపోతే ఎంత కష్టం. వాణిజ్యం కానీ పరిరక్షణ కానీ, దేశంలో రక్షణ ఉండాలి. అటుపక్క చైనా బాంబులు వేసి, ఇటుపక్క పాకిస్తాన్ బాంబులు వేస్తే ఏం కూర్చుంటాం? భగవద్గీత చదువుతాం ఇక్కడ. ఇళ్లలో కూర్చోవలసింది, ఇంట్లో కూర్చున్నా కూడా ప్రాణం ఉంటుందా లేదా కష్టం. అందుకని ఇరుగు పొరుగు రాజ్యాలు మనల్ని ఏం చెయ్యకుండా ఉండాలంటే రక్షణ శాఖ కావాలి, నేవీ కావాలి, ఎయిర్ ఫోర్స్ కావాలి, పదదళం, కాల్బలం కావాలి. ఎన్ని రకాలండి ఒకటే మనిషికి రక్షణ కోసం. ఇట్లా కూర్చుని గాలి పీల్చుకుంటున్నామంటే మనకు అవన్నీ గుర్తుండవు. ఇవన్నీ గుర్తు ఉండాలి మనిషికి, అప్పుడే తన బాధ్యత తెలుస్తుంది. ఓకే. వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం. తర్వాత పరిచర్యాత్మకం కర్మ, పరిచర్య చేయడం. ఇంకంటే దాని స్కిల్ఫుల్ యాక్షన్ అక్కర్లేదు. పరిచర్య చేయాలంటే ఏం కావాలి? బ్రాహ్మణుడే తప్పనిసరిగా విలువ పాటించాలి. కాంప్రమైజ్ కావడానికి వీల్లేదు బ్రాహ్మణుడు. సత్యం అంటే సత్యమే, ధర్మం ధర్మాన్ని పాటించి తీరాలి. క్షత్రియుడు విలువల్ని కాంప్రమైజ్ కావచ్చు. అందుకే అర్జునుడికి చెప్తున్నాడు, నీవు హింస చెయ్యవచ్చు, అది హింస కిందికి రాదు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. క్షత్రియుడు కాంప్రమైజ్ కావచ్చు, కానీ బ్రాహ్మణుడు కాంప్రమైజ్ కాకూడదు. ఎందుకంటే క్షత్రియుడికి పర్మిషన్ ఉంది. వైశ్యుడు కాంప్రమైజ్ అవ్వచ్చు, దాన్ని వైలెట్ కూడా చేసేస్తాడు. అంటే తప్పుడుగా కూడా వెళ్తాడు, అంటే రాంగ్గా అడల్టరేషన్ అనమాట. ఇవన్నీ చేస్తాడు వైశ్యుడు. ఇంకా శూద్రుడు చెప్పనే అక్కర్లేదు, వాళ్ళ స్వభావం ప్రకారం చేస్తారు. అందుకని బ్యాలెన్స్ చేశారండి ఆ రోజుల్లో సొసైటీని. ఎంత బ్యాలెన్స్డ్ సొసైటీ! వృత్తిలు ఆర్థిక శాఖైనా, విద్యాశాఖైనా, రక్షణ శాఖైనా, సేవా విభాగం అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండేవి. అందరూ సమానంగా ఉండేవాళ్ళు. అది పరిచర్యాత్మకం. స్కావెంజర్స్ రాకపోతే తెలుస్తుంది మనకు ఒకరోజు. వాళ్ళు స్ట్రైక్ చేస్తే కలరా, మలేరియా, టైఫాయిడ్ అన్నీ వచ్చేస్తాయి. బ్యాక్టీరియా, వైరస్, వాళ్ళు అన్ని రుచి క్లీన్లు చేసిపోతుంటే మనకు తెలియడంలే. నాలుగు రోజులు ఈ రోడ్డు క్లీన్ చేయకుండా ఉంచండి, చూడండి. మన పని వాళ్ళు రాకపోతే మనకు తెలుస్తుంది ఇంట్లో. ఎంత ముఖ్యం సేవా విభాగం, పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళు మనుషులే. అందుకే నిజంగా దైవంతో సమానం వాళ్ళు. అట్లని చెప్పి మన ఇంట్లో తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చోమని చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళని కూడా మనం మనుషులుగా వాళ్ళని విలువ ఇవ్వాలి. వాళ్ళకి వాళ్ళకి అవసరాలుంటే వాళ్ళకి మనం చూసి జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకోకపోతే ఏమవుతుందంటే వాడికి మన యొక్క ధనం మీద కనబడుతుంది, మన సుఖాలు భోగాల మీద ఇంత మనం శాపిస్తాడు వాడే అంతే. అందుకని ధనవంతుల ఇళ్లలో ఈ యొక్క దొంగతనాలు జరిగేది అందుకోసమే, ఎందుకంటే సరిగ్గా వాళ్ళని కేర్ చేయకపోతే వాడికి కూడా అనిపిస్తుంది కదా, చూసా మన కష్టం వల్ల వీడు సుఖంగా భోగంగా ఉంటున్నాడు, మనకు అన్న అన్నానికి లేదని బాధపడతాడు. అందుకని వాళ్ళ యోగక్షేమం కూడా చూసుకుంటూ ఉంటే వాళ్ళు పనిచేస్తారు, నీకు సుఖం ఉంటుంది కదా. అందుకని మనం చూడండి, ఇరుగు పొరుగు దేశాలకి సహాయం చేయడం, మనకు ఏదైనా వస్తే వాళ్ళు సహాయం చేస్తారు, మన వాళ్ళకు వస్తే మనం సహాయం చేయాలి, లేకపోతే మన దేశం మీద కన్ను పడుతుంది వాళ్ళందరికీ కదా, ఎవడు సుఖంగా ఉండనిస్తాడు. ఇట్లా కుటుంబంలో బ్యాలెన్స్ ఉండాలి, సొసైటీలో బ్యాలెన్స్ ఉండాలి, దేశ దేశాల మధ్య బ్యాలెన్స్ ఉండాలి, కాంటినెంట్స్ మధ్య బ్యాలెన్స్ ఉండాలి, అంటే నేచర్కి మనుషులకి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. అంతా బ్యాలెన్స్తో ఉంది ప్రపంచం అంతా. బ్యాలెన్స్ లేకపోతే ఇన్బ్యాలెన్స్ అయిపోతే ఏమవుతుంది, రావణాసుడు తలలాగా ఇట్లా పక్క పెట్టుకుని నడవాలి, 5 తలలు ఇటు 4 తలలు అటు అన్నట్టుగా అయిపోతుంది. సరే ఏమిటయ్యా ఇప్పుడు ఇంతకీ విషయం అంటే, అర్జున నీ స్వభావం ఏమిటో ఆ రకంగా చేయి నాయన. నీ స్వభావం క్షత్రియ స్వభావం, నువ్వు పుట్టింది క్షత్రియుడిగానే పుట్టావు, కనుక యుద్ధం చెయ్యి. ఏది ఎప్పుడైతే వ్యక్తి తన స్వభావంగా ప్రకారంగా చేస్తాడో వాడికి మోక్షం వస్తుంది అంటున్నారు. అది చెప్పడం కోసం రామకృష్ణ పరమాత్మ 41వ శ్లోకం నుంచి 49వ శ్లోకం దాకా కర్మయోగాన్ని రిపిటేషన్ చేస్తున్నారు. 3వ అధ్యాయంలో 4వ అధ్యాయం చెప్పిందే ఇక్కడ చెప్తున్నారు.
స్వే స్వే కర్మణ్యభిరత సిం సిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధం సిద్ధిం యథా విందతి తచ్చృణు.
మనకి ఏదైతే అర్హత ఉంటుందో పొందడానికి అదే మనకు వస్తుంది. మనం ఏది కోరుకుంటామో అది దొరకదు మనకు. ఇది అసలు సీక్రెట్. అసలు సీక్రెట్ ఏమిటంటే, వాట్ వి డిజైర్ వి నెవర్ గెట్, వాట్ వి డిజైర్ ఓన్లీ వి గెట్. ఈ పరమసత్యాన్ని మనం కనుక జీర్ణం చేసుకుంటే క్షేమం. మనకి ఏది అర్హత ఉందో అదే వస్తుంది, కానీ మనం కోరుకున్నంత మాత్రాన లభించాలని ఏమీ రూల్ లేదు ఎక్కడ. అర్థమైందా? భగవంతుడు కూడా వీడికి ఏది అర్హత అనేటువంటి దాన్ని బట్టి ఆయన కూడా కర్మ ఫలాన్ని ఇస్తాడు. నీ అర్హతని, ఇప్పుడు మన అర్హతని ఎవరు నిర్ణయిస్తారు? మన కర్మఫలమే నిర్ణయిస్తుంది. మనం ఇప్పుడున్నటువంటి స్థితికి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ఈ మనిషిగా ఇట్లా పుట్టాం, ఈ దేశంలో ఈ కల్చర్లో పుట్టామంటే దీనికి బాధ్యులు ఎవరు తెలుసా? మనం పూర్వజన్మ చేసిన కర్మకి ఇది ఫలితం. ద ప్రెజెంట్ లైఫ్ ఈజ్ ఆఫ్ ద పాస్ట్ కర్మ అన్నారు. వర్తమానంలో ఉన్నటువంటి ఈ జీవితం ఇప్పుడు భూతకాలంలో జరిగినటువంటి నా యొక్క కర్మల యొక్క ఫలం అన్నారు. ఇప్పుడు చేసే కర్మ రాబోయే భవిష్యత్తుకి దారి అన్నారు. ఇప్పుడు చేసే కర్మలు భవిష్యత్తుకి, ఇప్పుడున్నటువంటి స్థితి పూర్వజన్మ కర్మ. కనుక ఇది కనెక్షన్ మనం. అందుకని మనం కూడా విత్తనం నాటేశాం ఎప్పుడు, అప్పుడు విత్తనం నాటాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, అనుభవిస్తున్నాం ఫలాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం కదా, ఇప్పుడు ఫలాన్ని విత్తనం నాటుతున్నాం. విత్తనం నాటిన తర్వాత మన పని అయిపోయినట్లే. ఆ విత్తనం నాటిన తర్వాత ఆ పని, దాని యొక్క ఫలితం ఆ యొక్క ప్రకృతికి, భగవంతుడికి చెందుతుంది. ఆ మొత్తం కూడా మనం చేసిన ఒక పనిని విత్తు నాటిన తర్వాత అది వర్షం పడాలి అనేది మీ చేతుల్లో లేదు. ఇప్పుడు 2 గంటలకు వర్షం వస్తుందని చెప్పి మీకు తెలుసా? తెలియదు కదా. వాతావరణం వాడు చెప్తాడు, చినుకులు పడవచ్చు, కొంచెంగా పడితే పడవచ్చు అంటాడు, ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు అంటాడు, ఒక్క డ్రాప్ ఉండదు. ఒకరోజు చెప్పనే చెప్పడం డమాల వర్షం వస్తుంది, ఏమిటి తెలుసు మనకు. కనుక ఆ ఈశ్వరుడు కారణం అన్నాం. మనం చేసిన పని అయిపోయిన తర్వాత ఫలం రావడానికి ఆయన కారణం. ఎలా ఇస్తాడు ఆయన ఫలం? ఆయన చూస్తాడు, లా బుక్ ఉంటుంది కదా, ఆ యొక్క న్యాయ చట్టం పుస్తకం, ఆయన ఆయన లెక్క ఉంది కదా. ధర్మం ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మం మోక్షం కనపడదు కంటికి. కనపడేవి ఏమిటి? రెండు, అర్థం కామం, రెండు కనపడతాయి. ఈ కనపడే వాటి కోసం జనం పరిగెడతారు సహజంగా కదా. ఏమండి, అర్థం అంటే డబ్బు బాగా కంటికి కనపడుతుంది, దానికోసం పరిగెడతారు. కామం అంటే సుఖాలు భోగాలు కంటికి కనపడతాయి, వాటి కోసం పరిగెడతారు. పుణ్యం ధర్మం అనేటువంటిది కంటికి కనపడుతుందా? కనపడదు. దానికి దేని అందుకని ఏం చేస్తారో, దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ధార్మికమైన జీవితం కంటికి కనపడకపోయినప్పటికీ కూడా అది ఎన్ని టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఫలం ఇస్తుందంటే పుణ్యఫలం చెప్పడానికి లేదు. అదేవిధంగా మోక్షం, మోక్షం కూడా కంటికి కనపడదు. అవివేకవంతులు ఏం చేస్తారంటే కంటికి కనపడే దాని వెంట పరిగెడతారు. వివేకవంతులు ఏం చేస్తారంటే కంటికి కనపడకపోయినప్పటికీ కూడా ఏది విలువైనటువంటిదో దానికోసం ప్రయత్నం చేసి కష్టపడతారు. ఇప్పుడు మనం కష్టపడాలా మోక్షం కోసం? దోమలు కుడుతున్నా సరే అట్లా కూర్చుంటాం. ఏమండి, ఏ మోక్షం? 10 సంవత్సరాలు చెప్తున్నారు గీత, మోక్షం వచ్చినట్టు ఎక్కడ కనపడలేదే అంటే, అయినా సరే కూర్చుంటున్నామా లేదా వస్తున్నామా లేదా. పాపం అంత వయసు ఆయన వచ్చి మైక్ పెట్టి యాంప్లిఫైర్ పెట్టి బల్లలు వేసి, చిన్నవాళ్ళు ఎవరు రారు, అందరికంటే ద మోస్ట్ ఎల్డెస్ట్ పర్సన్ ఈజ్ కమింగ్ టు ద క్లాస్ అండ్ ఈజ్ డూయింగ్. అది విచిత్రం. ప్రతి క్లాసులో అంతే, ఏ క్లాసులో చూసినా అవును వాళ్ళు రిటైర్ కదండి అంటాడు. అది పాపం. టీనగర్లో కూడా అంతే, ద మోస్ట్ ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ద క్లాస్ కమ్స్ ఫస్ట్. అందరికంటే వృద్ధుడైనటువంటి వ్యక్తి వచ్చి ఇవన్నీ అరేంజ్ చేస్తారు క్లాసులో. మనకేమిటి పని ఉంటుంది? ఇది ఎంత పని ఉంటుంది? 10 నిమిషాల ముందు రాలేమా ఏంటి 24 గంటల్లో? అది దోషమే. అంత వయసున్న వాళ్ళ చేత మనం చేయించుకోవడం కూడా భావ్యం కాదు ఎప్పుడు కూడా. మీరు చేయడం లేదు, నేను చెప్పడలేదు, చెప్తున్నా ఉదాహరణకి. అయితే ఆయన అందరికంటే చలాకీగా ఉంటాడు. అదేమిట, చలాకీగా ఉంటాడు, ఎప్పుడు అలర్ట్గా ఉంటాడు, చూస్తూనే చేస్తూనే ఉంటాడు అన్నీ, ఎక్కడెక్కడ ఏ ఉన్నాయా లేదా అని చెప్పి. ఎంత అలవాటు పడిపోయినారో చూడండి. అది చెయ్యాలనేటువంటి మనస్తత్వం ఉండాలి, చెయ్యాలనే మనస్తత్వం ఉండాలి. ఇది నాది, ఈ క్లాసు నాది, ఇది నేను చెయ్యాలి, నా యొక్క కర్తవ్యం అనేటువంటి భావనలో ఉండాలి. 10 నిమిషాలు ముందుస్తే ఏమవుతుంది? వాళ్ళకి సంతోషం, మనం చేయకపోయినా సరే ఒక పక్కన మూల పట్టుకుంటే కార్పెట్టు, ఓహో వాళ్ళకి సంతోషం, మనం కార్పెట్టు మోసి మనమే చేస్తామా ఏమిటి? నలుగురు కలిసి చేస్తే ఎంత ఈజీగా ఉంటుంది, ఒక్కళ్ళే చేయడం కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రతి, నేను చూస్తున్నా 20 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్, క్లాసులో కష్టపడి పని చేయాలంటే ఇష్టం ఉండదు మనిషి. ఎందుకని, స్వే స్వే కర్మణి అభిరత, వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్తవ్య విధులయందు అభిరత అంటే ఏమిటి, ఉత్సాహంతో చేస్తూ ఉండాలి. ఏమరపాటు లేకుండా, అలసత లేకుండా, వెనుక చూపు లేకుండా చేస్తూ ఉండడమే పని. అలుపు లేకుండా సంసిద్ధిం లభతే నరః, ఆ వ్యక్తి సంసిద్ధిని పొందుతాడు, చిత్తశుద్ధి వచ్చేస్తుంది, మనసుకి ఎంతో అనుభవం వస్తుంది. ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో మనకు అనుభవం వస్తుంది. ఏమీ చేయకుండా, ఎవరితో మాట్లాడకుండా అలాగే కూర్చున్నాం అనుకోండి, ఏం అనుభవం వస్తుంది? ఒకటి చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఓహో ఇది ఇలాగా, ఇది ఇలా చేయాలా, ఇలా చేయకూడదు అనేటువంటి అనుభవం వస్తుంది. ఆ అనుభవం వల్ల ఏమవుతుందంటే మెచ్యూరిటీ వచ్చేస్తుంది, బాగా పరిపక్వత వస్తుంది, మానసిక పరిపక్వత వచ్చి క్షమ, ఓర్పు, తితిక్ష అన్నీ వచ్చేస్తాయి ఆ మనిషిలో. వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏనైనా తట్టుకుంటాడు మనిషి, ఆ యొక్క వ్యక్తి యొక్క మనస్సు మోక్షానికి సిద్ధంగా ఉంటుంది, రాగద్వేషాలన్నీ పోతాయి. ఎందుకంటే అందరితో కలిసిమెలిసి అనుభవాన్ని పొందాడు కదా, తెలిసి పరిచయాలు ఉండడం వల్ల ఆ యొక్క కోపతాపాలు కానీ రాగద్వేషాలన్నీ తక్కువ ఉంటాయి. అందుకే సహజంగా చూడండి, 80 ఏళ్ళు 90 ఏళ్ళ వాళ్ళకి కొంచెం తగ్గుతుంది కోపం తాపం, ఎందుకంటే బాగా అనుభవం వచ్చేసి సహజంగా తగ్గాలి. కొంతమందికి తగ్గదులేండి, అది వేరే స్పెషల్ కేసు, అది స్పెషల్ కేసు. ఓకే, సంసిద్ధ్యం అంటే మోక్షాన్ని పొందుతారు. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్చును, వాళ్ళు సరే ఏమండి వాళ్ళ వాళ్ళ పనులు చేస్తూ ఉంటే మోక్షం ఎలా వస్తుంది అని అంటావా అర్జున, నేను చెప్తా విను అన్నాడు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే మోక్షం వచ్చేస్తుందా ఏమిటి అని నీకు అనుమానం కలగవచ్చు, నేను చెప్తా విను అది ఎట్లా వస్తుందో అంటున్నారు కృష్ణ పరమాత్మ. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి, యథా అంటే ఎలాగైతే వాళ్ళ పనులు చేయడం వల్ల స్వకర్మ నిరత వాళ్ళ వాళ్ళు పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఎలా మోక్షాన్ని పొందుతారో నేను చెప్తాను. మనస్సు పెట్టి చేయడం అంటారు చూసారా, మనస్సు పెట్టి చేయాలి. ఎందుకు చేయాల్సి వచ్చిందో, నేను చేయాల్సి వచ్చిందే, ఎవరు సహాయం చేయడం లేదే, ఎవరు రాలేదండి, నేనే చేయాల్సి వచ్చిందండి అంతా అని అంటూ ఉంటాం మనం. ఇలా అనకుండా నాకు ఈ చేసే అవకాశం వచ్చింది, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, నాకెంతో సంతోషంగా ఉంది అని చెప్పి చేసి మనసు పెట్టి చేస్తే సిద్ధి మోక్షం రాకేమొస్తుంది వాడికి, భగవంతుడు అన్నీ అమరుస్తాడు. అయితే కొంచెం మనల్ని పరీక్ష చేస్తాడు బాగా, అక్కడ బాగా పరీక్ష పెడతారు. ఆ పరీక్షలు దాదాపు 99.99% ఓడిపోతారు. ఎందుకంటే అంత ఓర్పు, సహనం కావాలి మనిషికి, ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి, రాగద్వేషాలు లేకుండా అందరినీ సమానంగా చూసే భావన కావాలి, దైవీకమైనటువంటి ఒక మనస్సు, మంచి మనస్సు కావాలి. ఇవన్నీ ఉండాలి అంటే నడయాడే దైవం అంటారు, నడిచే దైవం అంటారు, వాకింగ్ గాడ్ అన్నారు. మనిషి వాకింగ్ గాడ్ అయిపోతాడు. మనం ఇవన్నీ వాకింగ్ గాడ్ని మర్చిపోయి అక్కడ రాయిలాగా కూర్చొని ఆయనకు పోయి అన్నీ చేస్తాం. అందుకని ఆయన్ని పూజించు, రాయి రూపంలో ఉన్న ఆయనని పూజించు. వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, నీ సమాజంలో నీ పక్కనే ఉన్నాడు, భర్త రూపంలో ఉన్నాడు, భార్య రూపంలో ఉన్నాడు, పిల్లల రూపంలో ఉన్నాడు, పని మనిషి రూపంలోనూ ఉన్నాడు ఆయనే, ఆయన్ని వాళ్ళని కూడా గ్రహించు అన్నారు. తర్వాత శ్లోకం,
యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం సర్వకర్ స్వకర్మణాతమభ్యర్చ సిద్ధిం విందతి మానవః.
చాలా ముఖ్యమైన శ్లోకాలు 45, 46. దీన్ని సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ అనొచ్చు. వీటిని 45 నుంచి 45వ శ్లోకం ఎస్పెషల్లీ 46 కూడా భారతీయ సంస్కృతి యొక్క మౌలిక సూత్రాలు అని చెప్పాలి. తెలుగులో చెప్పాలంటే సాలియంట్ ఫ్యూచర్స్ ఆర్ కాన్స్టిట్యూషన్ సాలియంట్ ఫ్యూచర్స్ అని చదువుతాం కదా. ఆ కాన్స్టిట్యూషన్ పత్తి తెలుసు మనకు తెలుసు, కానీ మన సంస్కృతి యొక్క మౌలిక సూత్రాలు ఏమిటి, దేని మీద ఆధారపడింది ఈ యొక్క ఆధ్యాత్మిక సంపద ఈ దేశంలో అనే విషయం తెలియాలి మనం. ఎప్పుడైతే మనం ఈ టీవీలు మూసేస్తామో అప్పుడు తెలుస్తుంది మనకు. టీవీలో వార్తలు విను, ముఖ్యమైనవి 1-2 ప్రోగ్రాములు విను. ఈ క్రికెట్ దేశంలో ఈ క్రికెట్, ఈ టీవీలు, ఈ కంప్యూటర్లు ఇవన్నీ వచ్చి మనిషిని అల్లకల్లోలం చేస్తున్నాయి. తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయినాడు. పరమాత్ముడు చెప్తున్నాడు, కర్మ నువ్వు చేసే కర్మ ధర్మంగా ఉండాలి, ధార్మికంగా ఉంటే ఆ ఈశ్వరుడు నీకు ఆ మంచి ఫలాన్ని ఇస్తాడు. కర్మ ధర్మం ఈశ్వర అన్నారు. ఈ మూడు ఇంటర్ట్వైన్డ్ అన్నారు. నీ కర్మను, నీ యొక్క విధులు నిర్వర్తించు ధార్మికంగా. ధార్మికంగా చేసిన తర్వాత నీ పని అయిపోయింది, ఆయన చూసుకుంటాడు తర్వాత వీడికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వాలని చెప్పి లెక్క చూస్తాడు. అందులో క్లాజ్ ఉంటుందన్నమాట. ఈ క్లాజ్ క్లాజ్ అంటారు చూస్తారా, ఆ క్లాజ్ ప్రకారంగా టక్ టక్కన వేసెళ్తాడు. ఇంకా నువ్వు నాకు నిష్టలేదు బాగలేదు అన్నా కూడా ఇక్కడే వర్క్ అవ్వదు. ఆయనకేమిటువంటి పక్షపాత బుద్ధి లేదు, వీడికి ఏమిటి ఇట్లాంటి ఫలాన్ని ఇచ్చాడు ఆయన. దేవుడికి అస్సలు నిజంగా అసలు దేవుడికి కొంచెం కూడా కరుణ లేదండి అన్నాడు. అపార కరుణా సముద్రుడు ఆయన. ఆయనకి కరుణ లేకుండా పోవడం ఏమిటి, పాపం నీకు ఇవ్వాలని ఆయన ఆశపడ్డాడు కానీ నాకు వద్దు అని చెప్పావు నీ కర్మ అంటుంది అన్నట్టారు చూసారా. నీ నా కర్మ అంటాడు, నా కర్మ కాదురా, నీ కర్మ, నువ్వు చేసిన కర్మ ఈ క్లాజులో వచ్చింది. నాకు ఈ క్లాజ్ రూపంలో భగవంతుడు పాపం ఆయన కూడా హెల్ప్లెస్, ఈశ్వరుడు కూడా మార్చలేడు. సో అంటే మనమే ఎంత బాధ్యులమో మన యొక్క జీవితం యొక్క సుఖ దుఃఖాలకి అనే విషయాన్ని మనం ఎట్లా తెలుసుకుంటాం అంటే శాస్త్రం చదివితేనే తెలుస్తుంది మనకు. అప్పుడు మనం ఎవరిని నిందించం, భర్త భార్యని నిందించడు, భార్య భర్తని నిందించడు. ఏమండి నాకు సరి అయిన భర్తని ఆయన కరెక్ట్గా ఇచ్చాడు పరమాత్ముడు, కష్టం వచ్చినా సరే బొదుగులు పొట్లాడుతూనే ఉంటాడు. ఆవిడ షీ డిజర్వ్స్ దట్, షీ డిజర్వ్స్. అట్లాగే భార్య కూడా, భార్య పోట్లాడే భార్య వచ్చింది అనుకోండి, సోక్రటీస్ భార్య ఎప్పుడు పోట్లాడుతూనే ఉండేదిట. ఏం చేస్తుందంటే కోపం వచ్చినప్పుడు కుండె నీళ్లు తీసుకొచ్చి తల మీద పోస్తుంది. అందరు అడిగేవాడు సోక్రటీస్ని, ఏమిటండి మీకు కోపమే రావడం లేదు, మీ భార్య ఎట్లా చేస్తుందంటే ఏం చేస్తావు, తుఫాను వస్తే ఏమొస్తుంది, పిడుగులు పడతాయి ముందు, తర్వాత ఏమొస్తుంది ఉరుములు మెరుపుల తర్వాత ఏమొస్తుంది వర్షం వస్తుంది, ముందు పొట్లాడింది ఇప్పుడు నీళ్లు పోతుంది సరిపోయిందన్న. అందుకని భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ మనకు ఇట్లాంటి అబ్బాయి అట్లాంటి అమ్మాయి ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఇవన్నీ మన యొక్క కర్మఫలమే. ఈవెన్ వ్యాధి కూడా, శరీరానికి వచ్చే వ్యాధి కూడా వీఆర్ డిజర్వ్డ్ అనమాట. ప్రతిదీ మనకి అట్లాగే వస్తుంది. ఈ మాట చెబితే మనసు ఒప్పుకోదు అమ్మో, కానీ శాస్త్రం చెప్ ఇలా ఒప్పుకోవడం ఏమవుతుందంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. నేనే కారణం నాకు, అప్పుడు నేను నాకు కారణం అంటే మన నాలికగా మనం పళ్ళు వచ్చి నాలికను కొరుకుతున్నాయి, పళ్ళు తీసేస్తారండి, ఎన్నిసార్లు కొరుకుంటుంది ఇప్పటికీ, ఒక్కొక్కసారి కండ కూడా లేదా వచ్చేస్తుంది. ఈరోజు కొరికింది కనుక పన్ను తీసేసేయి అంటారా, చక్కగా భద్రంగా బ్రష్ చేసుకుంటా, పాము కొరికితే కొరికిందిలే ఇక్కడే ఉండమ్మా ఎక్కడికి పోతాం, ఎంత సమాధానించుకుంటున్నారు చూసారా. ఇలాగే మన కర్మ ఫలమే మనకు దుఃఖ రూపంలో వచ్చిందని తెలిసినప్పుడు మనల్ని మనమే సముదాయించుకుంటాం, నేను చేసిన కర్మే కదా పర్వాలేదులే, అది పక్కవాడు చేస్తే టాంటింగ్ అనమాట ఆల్వేస్. అందుకని ఇతరులను ద్వేషించే పని తగ్గుతుంది మనకి, అంటే చెప్పాలి ఇతరులను ద్వేషించే పని తగ్గుతుంది మనకు, మనల్ని మనమే ద్వేషించుకోము నిందించుకోము, జాలి పడతాం మన మీద, మనం జాలి పడతాం, జాలిపడి ఇంక జాగ్రత్తగా ఉంటాం. అది యత ప్రవృత్తి భూతానాం మానవా సిద్ధిం విందతి అన్నారు. మానవులు సిద్ధిని పొందుతారు అన్నారు, మోక్షాన్ని పొందుతారు. సిద్ధిం అంటే ఇక్కడ చిత్తశుద్ధి అని అర్థం, చిత్తశుద్ధిని పొందుతారు. ఎలా? స్వకర్మణ తం అభ్యర్చ, వాళ్ళ యొక్క పనులను చేసి ఆ పనుల ద్వారా పరమాత్ముని పూజిస్తున్నారు అన్నాడు. చూడండి ఇక్కడ మీ యొక్క పనిని మీరు చేయడమే భగవంతుడు పూజట. సాష్టాంగం ప్రణతి స్మృతిర్ బహువిధ ఏత సమస్తమ్మయ, నీవు తిరిగి ఎక్కడెక్కడ తిరిగేదంతా కూడా ఆయనకు ప్రదక్షిణం అయిపోతుంది, నువ్వు తినే తిండి అంతా కూడా ఆయనకు నైవేద్యం అయిపోతుంది. పాపం అలా చెప్తున్నారు ఆయన కృష్ణ పరమాత్మ, నీ పని నువ్వు చేసుకుని ఆయన నన్ను పూజించినట్లే అంటున్నారు. తం అభ్యర్చ స్వకర్మణ తం అభ్యర్చ అన్నారు. నీ యొక్క స్వధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావు అంటే ఏమిటి అర్థం? ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞను నువ్వు పాటిస్తున్నావు. భగవంతుడి ఆజ్ఞను పాటిస్తున్నావంటే ఏమిటి? భగవంతుడిని పూజిస్తున్నట్లే కదా. భగవంతుడి ఆజ్ఞ ఏమిటి? ఈ సృష్టిలో ఈ వీళ్ళ కర్మలు ఇవన్నీ చెయ్యాలి అన్నారు. ఇది భగవంతుడి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞను నేను నిర్వర్తిస్తున్నాను అంటే ఆయన చెప్పిన మాట వింటున్నానా లేదా? మా అమ్మ నాన్న చెప్పిన మాట వింటున్నానంటే తల్లిదండ్రులు పూజించినంత లెక్క, మీరే పూలు వేయక్కర్లేదు కాళ్ళ దగ్గరికి పోయి. అమ్మ నాన్న చెప్పిన మాట వినే అబ్బాయి అమ్మాయి వాళ్ళు నిజంగా తల్లిదండ్రులు పూజించినట్లే. తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? మా అబ్బాయి నా చెప్పిన మాట వినాలి, అమ్మాయి చెప్పిన మాట వినాలి. సాధ్యమైనంత వరకు వాళ్ళు మంచివే చెప్తారు కదా తల్లిదండ్రులు. హిరణ్య కశిపుడిలాగా కాకుండా ఎక్కడో ఉంటారు హిరణ్య కశిపుడు లాంటి వాళ్ళు, అది మనం తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు పేరెంట్స్ ఆర్ వెల్ విషర్స్. వాళ్ళు అలా చెప్పేటప్పుడు ఈ పిల్లలు ఏం చేయాలి? శ్రద్ధతో భక్తితో మా అమ్మగారు చెప్పింది నేను ఇది ఆచరించాలి, నాన్న చెప్పాడు ఇది ఆచరించాలి. తల్లిదండ్రులకు ఎంత సంతోషం, అదే తల్లిదండ్రులు పూజించినట్లే. అందుకని రాజాజ్ఞ అంటారు చూసారా. రాజు ఇచ్చే ఆజ్ఞను కూడా పాటించడమే రాజభక్తి. రాజు యొక్క భక్తిని ఎట్లా తెలుపుకుంటారు? వారు చెప్పిన ఆజ్ఞను మనం పాటించామంటే ఆ రాజునికి మనం భక్తితో ఉన్నట్లే అర్థం. దాన్ని రాజభక్తి అంటారు. దైవభక్తి, రాజభక్తి అన్నారు. పతిభక్తి, భర్త ఏది చెప్తే అదే వేదం భార్యకి పతిభక్తి అంటారు. దాన్ని ఆయన అట్లా ఉండాలి, అంత ధార్మికుడై ఉండాలి, ఆయన నడిపించారు ఆవిడ్ని కదా. ఇలాంటివన్నీ చెప్పారు మన శాస్త్రంలో. అప్పుడు ఈశ్వరుని ఆజ్ఞను కనుక పాటించామంటే ఆయన ఆజ్ఞ ఎక్కడుందండి? ఎక్కడ టీవీలో పొద్దునే చెప్తారా ఎక్కడన్నా అన్నాడు. టీవీలో చెప్తారు, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెప్పేది అవే, ఆ ఈశ్వరుడి ఆజ్ఞే అని. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్తుహు ఆజ్ఞ అన్నారు. ఆ పరమాత్ముడి యొక్క ఆజ్ఞ వల్ల నీకు ఆ కర్మఫలం వస్తుంది అన్నారు. నువ్వు చేస్తూ ఉంటే ఆయన అట్లా ఇచ్చేస్తాడు. తమ్ అభ్యర్చ అన్నారు. ఆ దేవుణ్ణి పూజించడం ఏమిటంటే మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడమే పూజ. అందుకని ఇప్పుడు మనం చేసేది ఏమిటి, ఇక్కడ అందరూ శాస్త్రాన్ని చదవాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ కోరుకున్నారు. ఏది? స్వాధ్యాయం. స్వాధ్యాయం చేయాలి. అప్పుడు మనం ఏం చూస్తున్నాం ఇక్కడ చెప్పండి? ఆయన ఆజ్ఞని పాటిస్తున్నామా లేదా? అందరం పాటిస్తున్నాం కదా. ఇప్పుడు ఇది పూజ అవుతుందా కాదా? నేను చెప్పాను కదా, నేను చెప్పాను కాదు. ఇక్కడ ఎక్కడుంది చూడండి, శ్లోకంలో ఏముంది చూడండి. యతః ప్రవృత్తి భూతానాం. భూతానాం ప్రవృత్తి అంటే ఈ యొక్క జీవరాశులన్నీ ఎక్కడి నుంచి అయితే పుడుతున్నాయో, ఎక్కడి నుంచి పుడుతున్నాయి? తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత. ఆ పరమాత్మ నుంచే కదా అన్నీ పుడుతున్నాయి. ఏ పరమాత్మ నుంచి జీవరాశులన్నీ పుడుతున్నాయో ఆ పరమాత్ముణ్ణి పూజించినట్లే వాళ్ళ వాళ్ళ యొక్క కర్మలు గనక చేస్తే అని చెప్తున్నారు. యతః భూతానాం ప్రవృత్తి ఏన సర్వమిదం తతం. ఏ పరమాత్ముడి వలన ఇదంతా వ్యాపించి ఉన్నదో, ఏ పరమాత్ముడి వలన ఇటువంటిదంతా వ్యాపించి ఉన్నదో, ఆత్మస్వరూపంగా ఆయన వ్యాపించి ఉన్నాడు కదా, ఎక్కడున్నాడు దేవుడు? అందుగలడు ఇందులేడను సందేహం అది చక్ర సర్వోపగతుండెందెందు వెతికి చూచిన అందందే గలడు. గుర్తుందా శ్లోకం? గుర్తేమిటంటే అసలు తెలియకపోతే శ్లోకమే తెలియదంటారా. ప్రతి చోట ఉన్నాడు దేవుడు. అలా ఉన్న దేవుడు సర్వమిదం తతం స్వకర్మణ తం అభ్యర్చ. అటువంటి పరమాత్ముని ఆయన ఆజ్ఞ రూపంలో ఉన్నాడు. ఈ యొక్క సృష్టి, ఈ సూర్యోదయం, చంద్రోదయం, నదులు నీరు ప్రవహించడం, గాలి వీచడం, ఇవన్నీ ఏమిటన్నారు? ఆ ఈశ్వరుని యొక్క ఆర్డర్ అంటారు. దయానంద స్వామీజీ చెప్తారు, ఈశ్వరాస్ ఆర్డర్ అన్నారు. ఇప్పుడు సమయం 7:27. ఇది కాలం రూపంలో ఉన్నాడు ఆయన. కాలం కూడా ఆయనే, దేశం కూడా ఆయనే, ఈ స్థలం ఆయనే, ఎంత ఆయనే. ఈ రూపంలో ఉన్నటువంటి ఆ పరమాత్ముణ్ణి ప్రజలు ఎలా పూజించాలి? వాళ్ళ వాళ్ళ యొక్క విధులను నిర్వర్తిస్తూ పూజించాలి అన్నారు. నీ యొక్క విధిని నేను నిర్వర్తించు, అలసతగా సోమర్తనంగా నేను చెయ్యను. తండ్రిగా తండ్రి బాధ్యత నిర్వర్తించు, తల్లిగా తల్లి బాధ్యత నిర్వర్తించు, భార్యగా, భర్త, కొడుకుగా, కూతురుగా నీ నీ బాధ్యతలు ఇవ్వబడినాయి. నీకు తెలుసు, తెలియక కాదు. దానికి పుస్తకం చదవాలి ఏమిటి? మా అమ్మగారికి అన్నం పెట్టాలి, మా అమ్మగారికి మంచి బాగోగులు చూడాలని చెప్పి ఏ పిహెచ్డి చదవాలండి? ఏ కాలేజీకి వెళ్ళాలి? అబ్బాయిలు కన్నాను అబ్బాయికి చదువు చెప్పించడం నా కర్తవ్యం కాదా? నేను ఈ సమాజంలో పుట్టినప్పుడు, ఈ సమాజం నుంచి నేను తీసుకుంటున్నప్పుడు ఈ సమాజానికి మేలు చేయడం నా కర్తవ్యం కాదా? దానికి ఒకటి చెప్పాలా ఏమిటి? అమ్మ నాన్న ద్వారా నేను పుట్టి పెరిగి ఇంత వాడినైనాను వాళ్ళకి ఒక 2 పూట్ల అన్నం పెట్టడం నా కర్తవ్యం అంటే కాదా అని చెప్పి ఎవరిని అడగాలి సలహా? మా బావ మరిదిని అడుగుతాను సలహా అంటావా? తలకాయలో కొంచెం గ్రే మ్యాటర్, కొంచెం ఆలోచన ఉంటే ఎవరు చెప్పక్కర్లేదు. నీకు ఆహారం ఎవరు పెట్టాలి? నీకు ముసలితనం వస్తే నీ పిల్లలే కదా పెట్టాలి. అలాంటప్పుడు నీ తల్లిదండ్రులకు ఎవరు పెట్టాలి? నీ తల్లిదండ్రులకు నువ్వే పెట్టాలి కదా. మరి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతావు ఎందుకు? ఇక్కడ వదిలిపెట్టి తల్లిదండ్రులు పోయి అక్కడికి పోయి ఆ దేశంలో కూర్చున్నావంటే ఏం చేస్తారు తల్లిదండ్రులు? గీతా క్లాసుకు వస్తారు. సర్వసిద్ధిం విందతి మానవ. సర్వం ఇదం తతం. ఆయన యొక్క అంత వ్యాపించి ఉన్నాడు. అందుకని భగవంతుడు ఎక్కడో ఉన్నాడు కాదు, సర్వీస్ టు హ్యుమానిటీ, సర్వీస్ టు గాడ్ అన్నది దీంట్లో నుంచి వచ్చింది, ఈ శ్లోకంలో నుంచి వచ్చింది. చూసారా, సర్వీస్ టు హ్యుమానిటీ అంటే ఇంట్లో వాళ్ళని నిలబెట్టి సర్వీస్ చేయొద్దు నాయన, ముందు ఇంట్లో వాళ్ళకి చెయ్యి. 47వ శ్లోకం.
శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాస్త్వనుష్ఠితాత్ స్వభావ నియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం.
ఒకవేళ నీ స్వధర్మం గనక నీకు ఇష్టం లేకపోతే అది బాగలేదు అనిపించినా సరే చెయ్యి అంటున్నారు. అది విగుణమైనా సరే పర్వాలేదు చెయ్యి అన్నారు. నీ స్వభావానికి తగినట్టుగా నీవు చేయవలసింది చేసేయి, అలా చేసినా సరే మంచిదే. కానీ నీకు స్వభావానికి విరుద్ధమైనది, ధర్మానికి విరుద్ధమైనది నువ్వు చేసినా, మంచి చేసినా కూడా అది నీకు శ్రేయస్సునివ్వదు అన్నారు. ఇక్కడ హింసాత్మకమైనట్టు కర్మ అయినప్పటికీ కూడా నీ స్వభావం, నీ క్షత్రియ ధర్మం యుద్ధం చెయ్యి అన్నారు. ఇప్పటికీ కూడా నువ్వు మోక్షాన్ని పొందుతావు అన్నారు, గ్యారంటీ ఇస్తున్నారు. అందుకని మంచి కర్మ చెడు కర్మ అనేటువంటిది కాదు, ఇది ధార్మికమా కాదా, ఇది నా కర్తవ్యమా కాదా, నేను ఇష్టపడుతున్నానా లేదా అని కాదు. నా తల్లిదండ్రుల క్షేమాన్ని చూసుకోవడం నా కర్తవ్యం, అది నాకు ఇష్టమా అయిష్టమా అని కాదు లెక్క, అక్కడ నా కర్తవ్యం. తర్వాత చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.